అవ్యాజాపూరయద్వంశం అవ్యాజమధురస్మితం గోకులానుచరం ధామ గోపికా నేత్రమోహనం హయానన పదాం భోజ రేణవశ్చంద భానవ వినాశయంతు నిశేషం అజ్ఞానధ్వాంత సంతతిం శ్రియం దధానమురస మధ్యే భూనిలయో స్థితం వందే వరాహనృహరిం శేఖరం సింహభూభృతః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం మహర్షులందరి చేత ప్రార్థించి వినబడినటువంటిది. నైమిష క్షేత్రంలో సత్రయాగాన్ని చేసినటువంటి మహర్షులందరూ కూడా అక్కడికి విచ్చేసిన సూత మహర్షిని ప్రార్థించి తెలుసుకున్నటువంటిది పురాణం. సత్రయాగం అంటే అందులో పాల్గొనేటువంటి ఋత్విక్కులందరికీ కూడా సమానంగా పుణ్యమునందు భాగస్వామ్యం ఉంటుంది. అట్లాంటి సత్రయాగాన్ని ఈ లోకక్షేమం కోసమని తలపెట్టారు మహర్షులందరూ కూడా. సత్రయాగాన్ని చేయాలి అనుకుంటే దానికి తగినటువంటి ప్రదేశం కావాలి అనే ఉద్దేశ్యంతో బ్రహ్మదేవుని ప్రార్థిస్తే, బ్రహ్మదేవుడు ఒక చక్రాన్ని పంపిస్తే, ఆ చక్రం యొక్క నేమి ఎక్కడైతే క్రింద పడుతుందో అది ప్రభావము కలిగినటువంటి క్షేత్రం అని తెలుసుకుని అక్కడ యజ్ఞాన్ని చేయండి అని ఆదేశించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు మహర్షులందరూ కూడా చక్రం వెనకాల పెడితే చక్రం యొక్క నేమి జారి పడిన చోటు నైమిషారణ్యం. నైమిషారణ్యంలో మహర్షులందరూ కూడా సత్రయాగాన్ని చేసి విన్నారు. మహర్షులందరూ కూడా అక్కడ చేరి ఉంటారు గనక నైమిషం అనబడింది, లేదా సుదర్శనం యొక్క నేమి అక్కడ జారి పడింది కనుక నైమిషము అనబడింది. నైమిషం అదే నైమిష క్షేత్రం అనబడింది. అక్కడ శ్రీమద్భాగవతం ఈ లోకానికి అందరికి అందింది సూత మహర్షి ద్వారా. అనేక పురాణములను విన్నవాడు చెప్పినటువంటి వాడు సూత మహర్షి. ఎప్పుడైతే సత్రయాగానికి సూత మహర్షి విచ్చేసినాడో పరమ ఆనందం కలిగింది సోదరాది మహర్షులందరికీ కూడా. ఆయనను ప్రార్థించారు మహర్షులందరూ, అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, కారణమేమిటి మన్నాడవు చిరకాలము విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్దనుత్తమ గోష్ఠి కన్నాడవు బెక్కుడైన శాస్త్రార్థంబుల్. అడుగుతారు వాళ్ళు, నువ్వు మన్నాడవు చిరకాలము ఎన్నో తరములు చూసినటువంటి వాడు అయ్యా, ఎందరో పెద్దల యొక్క సూక్తులను విన్నటువంటి వాడివి, శాస్త్రముల యొక్క సారభూతమైన అర్థాన్ని కేవలం వినడంతో మాత్రమే ఆగక దర్శించినటువంటి మహానుభావుడివి నువ్వు, దయచేసి మాకు కొన్ని సందేహములు ఉన్నాయి తీర్చవలసింది అని ప్రార్థించారు సూత మహర్షిని. సూత మహర్షి చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఆయన పురాణాన్ని చెబుతూ ఉంటే శరీరం అంతా రోమాంచితం అవుతుంది, కనుకనే ఆయనకు రోమహర్షణుడు అని పేరు వచ్చింది. అట్లాంటి ఆయన దగ్గర విన్నారు మహర్షులందరూ కూడా. వారికి కొన్ని సందేహములు ఉన్నాయట, వారు సందేహములను అడుగుతారు. ఈ లోకంలో ఈ కాలంలో ధర్మానికి ఆధారమేది, ధర్మ కం శరణం గత, ధర్మము దేనిని శరణం పొందాను అని అడిగారు. అది శ్రీమద్ భాగవతమే, కనుకనే భాగవత కథలను వినిపించాడు. మానవులైనటువంటి వాళ్ళకి ఏది శ్రేయస్సు, ఈ శ్రేయస్సును గురించి ఇదివరకు ఒకసారి సందేహం కలిగి అడిగినటువంటి వాడు ఉన్నాడు పరీక్ష నరేంద్రుడు, ఆయనకు శ్రీసుఖ బ్రహ్మర్షి భాగవతాన్ని వినిపించాడు. అది విని అప్పుడే అక్కడికి వచ్చినటువంటి వాడు సూత మహర్షి గనక ఆయన కూడా ఆ భాగవతాన్ని వీళ్ళకి సమాధానంగా వినిపించాడు. మహర్షులందరూ కూడా భగవంతుడు ఎన్నో మారు ఈ లోకంలోనికి అవతరించాడని విన్నామయ్యా, దయచేసి అవతార కథాహ సుఖాహ, భగవంతుని అవతార కథలు శుభకరములైనటువంటివి. అవతారము అంటే అర్థం అవతరణము అనే శబ్దముకు దిగుట అనే అర్థం. భగవానుని అవతారం అంటే భగవానుడు దిగుట అని. భగవానుడు దిగడం అంటే ఎక్కడికి దిగినాడని అర్థం, వైకుంఠ లోకము నుంచి భూలోకములోనికి రామచంద్రుడు గనో కృష్ణుడు గనో దిగినాడు అని అర్థమా? దిగడం అనే శబ్దం భగవంతుని విషయంలో అన్వయించదు. ఎందుచేత ఎక్కడ పడితే అక్కడ ఎల్లవేళలా ఉండలేని వాడికి మాత్రమే ఒక చోటి నుంచి ఒక చోటికి పయనం అవ్వడం అనేటువంటిది కుదురుతుంది. మనం ఎక్కడ పడితే అక్కడ ఉండలేం, అందుచేత ఒక చోటి నుంచి మరొక చోటికి ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ భగవంతుడు అట్లా కాదు, ఈ జగత్తు అంతటా ఎల్లకాలంలోనూ వ్యాపించి ఉన్న తత్వం. మరి అన్ని చోట్ల ఉండే భగవంతుడు ఒక చోటి నుంచి ఒక చోటికి దిగడం అనేది ఎలా కుదురుతుంది? కనుక భగవంతుని అవతారం అంటే అర్థం ఎంతో ఉన్నతమైన స్థితిలో స్థాయిలో ఉన్నటువంటి వాడు, అంతకంటే తక్కువ స్థాయికి దిగుట అనే అర్థం అవతరణము అంటే దిగుట అని. ఎవరు దిగడం అంటే ఎవరి కంటికి కనిపించడు భగవంతుడు, ఎవరి కంటికి కనిపించడం అంటే రూపం లేదనే అర్థం కాదు, భగవంతుని యొక్క రూపాన్ని చూడడానికి తగినటువంటి సామర్థ్యం మన సామాన్యమైనటువంటి ఈ మాంసమేదోష్టి సంభవమైన నేత్రానికి లేదు. అలాంటి భగవంతుడు రామావతారంలో కృష్ణావతారంలో అందరికంటికి కనిపించారు కదా. సకల మనుయ నయన విషయతాం గత అంటారు భగవంత రామానుడు. కనులు ఉంటే చాలు, కనులు ఉన్న వాళ్ళందరికీ కనిపించాడు రామచంద్రుడుగా కృష్ణ భగవానుడుగా. ఇలా ఎవరికంటికి కనిపించని తత్వం అందరికంటికి ప్రేమించే వాళ్ళకి ద్వేషించే వాళ్ళకి ఉదాసీనంగా ఉండేటువంటి వాళ్ళకి అందరికంటికి కనిపించే స్థాయికి దిగడానికి అవతారము అని పేరు. అన్ని చోట్ల ఉండేవాడు భగవంతుడు, అన్ని చోట్ల ఉండేటువంటి భగవంతుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు. ఇప్పుడు కృష్ణ భగవానుడు మధురలో ఉన్నాడు, ఇప్పుడు కృష్ణ భగవానుడు మధురలో లేడు ద్వారకలో ఉన్నాడు. కనుక ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు లేడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనే పరిచ్ఛేదాన్ని తెచ్చుకోవడానికి అవతారము అని పేరు. కనుక భగవంతుడు ఈ రీతిగా స్వీకరించినటువంటి అవతారములు ఒకటి కాదు రెండు కాదు అసంఖ్యాతములైన అవతారములు. భగవద్గీతలో భగవానుడే చెప్తాడు బహుని వ్యతీతాని జన్మాని తవచార్జున అని. బహుని బహుని అంటే లెక్కలేనని అనేకములు అని అర్థం. కనుక భగవంతుడు లాంటి వాడే లెక్క పెట్టలేక ఎన్నో అవతారములను స్వీకరించాను అని అన్నాడు. అందుకని మనకి సందేహం కలుగుతుంది. దశావతారాలు అంటారు కదండి, దశ అంటే పది కదా, పది అవతారాలు ఉంటే లెక్కలేని అవతారములు అంటున్నారే అని. ఈ పది మన లెక్కకు మాత్రం అందినటువంటివి మనం ఎక్కువ స్మరించలేం కనుక. భాగవతంలో ఇంకా 20కి పైగా అవతారములు చెప్పబడ్డాయి. ఇవి మాత్రమే కాదు, భగవంతుడు లాంటి వాడే లెక్క పెట్టలేడట ఎన్ని వారు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడో. ఎందుచేత ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తే వాళ్ళని ఆ ప్రమాదం నుంచి కాపాడడం కోసమే అవతరించడమే భగవంతుడి పని. రక్షణ విభాగాన్ని తన దగ్గరే పెట్టుకున్నవాడు భగవానుడు కనుక రక్షించేవాడు ఎవరికి ఆర్తి కలిగినా వెంటనే వెళ్లి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఆయనకు. కనుక రక్షించేవాడుగా భగవానుడు దిగి వస్తూ ఉంటాడు. ఇవి అవతార కథలు. భగవంతుని అవతార కథలను చదివితే పుణ్యం, వింటే పుణ్యం, అంటే పుణ్యం. మన కథలను చదివితే ఎవరికి పుణ్యం కలగదు కానీ ఎందుచేత ఇందులో ఏమైనా సుకృతం ఉంటే కదా, ఓ మంచి ఉంటే కదా. కనుక మన కథలను చదవకూడదు, చదవకూడదని చెబుతారు ఆదివారులు. ఎందుచేత ఒకవేళ లోకం వాడి సంగతి మరిచిపోయినా వాడి అవగుణములను మరిచిపోయినా నువ్వు మళ్ళీ వాడి చరిత్రను వర్ణిస్తూ ఉంటే మరిచిపోయినవన్నీ గుర్తుకొస్తాయి కదా. అంటే వద్దు వద్దు కీర్తించకు, నీ నాలుగు అపవిత్రం అయిపోతుంది. ఎన్ నాలుగు ఇన్సుల్ ఇన్సుల్ యా నొరువర్గం కొడుక్కులే అంటారు. ఇన్సుల్ మంచి భోగ్యమైనటువంటి నా మాట ఉండే ఆ మాటను నేను సామాన్యమైనటువంటి వాళ్ళని కీర్తించడానికి ఉపయోగించను. మరి ఎవరిని కీర్తించాలి? పుణ్య శ్లోకుడు భగవాను. ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తే జన్మ ధరిస్తుంది, ఆయనను కీర్తించాలి. కనుక హరే హే అవతార కథా శుభాహ, భగవంతుని యొక్క అవతార కథలన్నీ కూడా శుభకరములైనటువంటివి. భగవద్గీతలో భగవానుడే చెప్తాడు జన్మ కర్మ చే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ ఇది మామేది సోర్జున. నా జన్మ నా కర్మ రెండు దివ్యములైనటువంటివి అంటాడు భగవానుడు. భగవంతుని జన్మ కర్మల గొప్పతనం ఏమిటి? ఆయన జన్మను తలుచుకుంటే మనకి మరల జన్మ కలగదు, ఆయన కర్మలను తలుచుకుంటే మనను కర్మలు బంధించవు. ఇలా దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జన్మ కర్మలను కూడా తొలగించే సామర్థ్యం కలిగినటువంటిది భగవంతుని యొక్క జన్మ కర్మ. కనుకనే భగవంతుడే వాటి వైభవాన్ని చూసి అబ్బురపడి దివ్యం అన్నాడు భగవానుడు. అలాంటి అవతార కథా శుభాహ. మేం చేసేది యజ్ఞం కనుక యజ్ఞం చేసే సమయంలో వ్యర్థ ప్రలాపములు కూడదు, వ్యర్థ ప్రసంగములు కూడదు. కేవలం భగవానుడికి సంబంధించినటువంటివే పుణ్యదాయకమైనటువంటి వాటినే వినాలి. కనుక భగవంతుని యొక్క అవతార కథలను వినిపించవలసినది అని అడిగితే అప్పుడు ఆయన పరీక్షి నరేంద్రుడి దగ్గర తాను ఆయన గోష్ఠిలో ఉండి శ్రీసుఖ భగవానుడు అనుగ్రహించినటువంటి భాగవతాన్ని తాను వినాలి కనుక ఆయనతో పాటుగా వచ్చాడు. శ్రీమద్ భాగవతాన్ని వీరందరికీ కూడా వినిపించాడు సూత మహర్షి. పరీక్ష నరేంద్రుడు అంటే శ్రీమద్ భాగవతాన్ని వినటువంటి వాళ్ళలో శ్రోతలలో చాలా గొప్ప శ్రోత. శ్రోతలు ముగ్గురు గొప్పవాళ్ళు, భక్తులు ముగ్గురు గొప్పవాళ్ళు. భక్తులలో ముగ్గురు ఎవరు? భక్తులు భాగవతాన్ని మొట్టమొదటిగా చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? బ్రహ్మదేవుడు చెప్పాడు నారద భగవానుడికి, నారద భగవానుడు చెప్పాడు వ్యాస భగవానుడికి, వ్యాస భగవానుడు చెప్పాడు శ్రీసుఖ భగవానుడికి. బ్రహ్మదేవుడు ఈ లోకంతో సంబంధించిన వాడు కనుక ఆయనను వదిలేసుకుంటే చెప్పిన వాళ్ళు ముగ్గురు మనకి కనిపిస్తారు ఉపదేశకుడైనటువంటి వాళ్ళు. ఒకటి ఆయన నారద భగవానుడు వ్యాసునికి, రెండవ వాడు వ్యాస భగవానుడు శ్రీసుఖ బ్రహ్మర్షికి, మూడవ ఆయన శ్రీసుఖ బ్రహ్మర్షి పరీక్ష నరేంద్రుడికి. కనుక చెప్పిన వాళ్ళు ముగ్గురు, అలాగే విన్నవాళ్ళు కూడా ముగ్గురు. మొదటి ఆయన వ్యాస భగవానుడు, రెండవ ఆయన శ్రీసుఖుడు, మూడవ ఆయన పరీక్ష నరేంద్రుడు విన్నటువంటి వాళ్ళు. ఈ ముగ్గురులో ఉత్తరోత్తర చాలా గొప్పవాళ్ళు ఉత్తరోత్తరం చూసినట్లయితే, అంటే చిట్ట చివరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళట. అంటే పరీక్ష నరేంద్రుడు గొప్పవాడు విన్నవాడు, చెప్పిన వాళ్ళలో శ్రీశుగొప్పుడు మహర్షి గొప్పవాడు. ఎందుకని ఆయనకి లోకపు స్పృహ లేనటువంటి వాడు, ఈయన లోకాన్ని రోచినటువంటి వాడు కనుక వీరిరువురు చాలా గొప్పవాళ్ళు. పరీక్షి సాక్షి యశ్రవణగత ఉద్యుక్తి కథమే అన్నారు మహర్షి. భాగవతం గొప్పది అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లేదయ్యా, పరీక్షిత్తులే సాక్షి అని. ఎందుచేత శ్రవణ గత ముక్తి కథనే, వినడం వలన ముక్తి కలుగుతుంది అనడానికి ఎప్పుడైనా మనం ఇలా చేస్తే ఈ ఫలం కలుగుతుందిట అని చెబితే అవతల వాడికి నమ్మకం కలిగే కంటే అలా చేసి ఫలం పొందిన వైనాన్ని చూడడం వలన నమ్మకం కలగడం చాలా సుకరం. ఎందుచేత ఏమో ఆయన చెప్పాడు మనం చేస్తున్నాం ఫలం కలుగుతుందో కలగదో అని సందేహం కలగచ్చు, కానీ ఒకటి చేసి ఫలాన్ని పొందిన వైరం కనుక చూస్తే మనకు కూడా తప్పకుండా కలుగుతుంది. ఇంతకు ముందు ఇలా ఫలాన్ని పొందారు కనుక అని దృఢము కలుగుతుంది, దాంట్యం కలుగుతుంది. కనుకనే మనకి పరీక్ష సాక్షి, పరీక్షిత్ అనేటువంటి ఆయనే సాక్షి శ్రీమద్ భాగవతము ముక్తిని అనుగ్రహించగలిగినటువంటిది అనడానికి. ముక్తిని అనుగ్రహించడం అంటే భక్తిని అనుగ్రహిస్తుంది, తద్వారా ముక్తిని అనుగ్రహిస్తుంది. భగవంతుడు కూడా ముక్తిని ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తారు, కానీ భక్తిని మాత్రం అలా అనుగ్రహించదు. కారణం ఏమి అంటే ముక్తిని ఇచ్చినా భగవంతుడికి పోయేదేం లేదు, విరజా నదికి అవ్వలు ఉండే భగవంతుని దివ్య ధామానికి ఆ పైన ఎల్లలు లేవు గనక ఎంతమందిని తీసుకుని వెళ్ళి తన లోకంలో తన పక్కన కూర్చోబెట్టుకున్నా ప్రకన కూర్చోబెట్టుకున్నా ఆ లోకానికి ఎప్పుడు నిండిపోవడం అనేది ఉండదు గనక లోట్లేదు ఏదో మూలపడి ఉంటాడే అని పట్టుకుని వెళ్ళిపోతాడు. కానీ భక్తిని ఇవ్వాలంటే మాత్రం బాగా ఆలోచించి ఆలోచించి భక్తిని ఇస్తాడట భగవాను. అది లోకంలో ధన్యుడంటే ఎవరైనా ఉంటే భక్తి కలిగిన వాడు మాత్రమే ధన్యుడు. అట్లాంటి భక్తిని కలుగు చేసేటువంటిది భక్తి విరక్తి భాగవతమైన భాగవతం వినితే వింటే భాగవతాన్ని చదివితే భక్తి కలుగుతుంది, విరక్తి కలుగుతుంది. ఎప్పుడైతే భగవంతుని ఎందుకు మనకి ప్రీతి కలిగిందో పరమాత్మని రక్తో విరక్తో అపరమాత్మని అని భగవద్ ఇతరములైనటువంటి విషయములైన విరక్తి కలుగుతుంది. ఎందుచేత ఈ లోకంలో మనము పొందే వస్తువుల వలన కలిగే ఆనందంతో పోల్చి చూసుకుంటే భగవంతుణ్ణి స్మరించడం వలన కలిగేటువంటి ఆనందం వేయి మడుగులు అధికమైనటువంటిది. కనుక ఎప్పుడైతే ఆనందాన్ని చూసుకున్నామో మరి అంతకంటే తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి ఆనందం మీదకి మనస్సు వెళ్ళదు కనుక అట్లా శ్రీమద్ భాగవతం అనేటువంటిది సదా సేవ్య సదా సేవ్య అన్నట్లుగా సేవింపబడదగినటువంటిది అనడానికి మార్పు యొక్క మాటలు మనకి నిదర్శనం. వినటువంటి వాళ్ళందరూ విరక్తులైనటువంటి వాళ్ళు వినాలి. చెప్పినటువంటి ఆయన వివిధ పురాణ కథ కథన దక్షుడైనటువంటి శ్రీ సూత మహర్షి చెప్పినటువంటిది కనుక అట్లాంటి భాగవతం పరీక్ష నరేంద్రుడికి వినాల్సిన అవకాశం కలిగింది. వినడానికి బుద్ధి ఎట్లా పుట్టింది అంటే దానికి సంబంధించినటువంటి చరిత్ర పూర్వ వృత్తాన్ని మనం ప్రధానంగా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుచేత అంటే పరీక్ష నరేంద్రుడికి రాజకీయ వ్యవహారములలో రాజ్య వ్యవహారములలో తరముంకలై ఉండిపోతాడు ఆయన. అలాంటి వారికి భాగవతం వినడానికి తీరిక దొరికిందా? అసలు భాగవతం వినాలి అనేటువంటి బుద్ధి ఎలా పుట్టింది పరీక్ష నరేంద్రుడికి? ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఏ రీతిగా సుఖ బ్రహ్మర్షిని తలుచుకుంటే మనకి ఆనందం కలుగుతుందో పాపం పటాపంచైపోతుందో పరీక్షిత్తును తలుచుకున్నా కూడా అంతే. అట్లాంటి గొప్పతనం కలిగినటువంటి వాడు ఆయన పాండవుల వంశానికి అంకుడం, పాండవులకందరికీ కూడా వారసుడు ఆయనే మిగిలాడు. కురుక్షేత్ర సంగ్రామం అయిన తర్వాత అటు గౌరవులు మరణించారు, ఇటు పాండవులు మరణించారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు అంటే యుద్ధ సమయంలో గర్భవతిగా ఉన్నటువంటి అర్జునుడి కుమారుడైన అభిమన్యు యొక్క భార్య ఉత్తర యొక్క శిశువే. ఆవిడ ప్రసవించింది యుద్ధం అయిపోయిన తర్వాత, యుద్ధ సమయంలో గర్భవతిగా ఉంది. గర్భస్థ శిశువైనటువంటి వాడు పరీక్షిస్తూ పరీక్షిస్తూ గొప్పతనం భగవంతుని చేత కాపాడబడడం, ఈ పరీక్ష యొక్క వైభవాన్ని మనం తరువాతి ఉపన్యాసంలో అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.